नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। చూస్తూ ఉండగా కార్తీక మాసంలో 24వ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం అప్పుడే మనం. ఈరోజు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి సంకల్పపూర్వకంగా ఆ తర్వాత ముందుగా గణపతి పూజ చేయాలి. ఈరోజు అంటే రోజు గణపతి పూజ చేయడం మంచిదే, ఎప్పుడైనా ఆదవ పూజో గణాధిప, కానీ 24వ రోజు మాత్రం తప్పక గణపతిని పూజ చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలి. ఈరోజు గణపతి నామస్మరణ పూర్వకంగా స్నానం చేయడం చాలా మంచిది. స్నానం చేసేవాళ్ళు ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః అనుకోండి. ఎవరికైనా కంఠస్థం వస్తే ఈ 24వ రోజు స్నానం చేసే ముందు గణపతి యొక్క 16 నామాలు ఉన్నాయి, ఆ నామాలు చదువుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటేత్సృయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ 16 నామాలు చాలా మంచిది. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణకుడు, లంబోదరుడు, విఘ్నరాజు, వికటుడు, గణాధిపుడు, ధూమకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజానుడు, వక్రతుండు, సోర్పకర్ణుడు, హేరంబుడు, స్కందపూర్వజుడు. ఈ 16 నామాలు ఎప్పుడైనా సరే చదువుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా కార్తీక స్నాన సమయంలో ముందుగా ఈ నామాలు చదువుకుని అప్పుడు స్నానం చేస్తేట అది అఖండ ఫలితం ఇస్తుంది. అసలు ఏ విఘ్నములు ఉండవు వాళ్ళకి, యుద్ధంలో విజయం లభిస్తుంది, కోర్టుల్లో కేసుల్లో విజయం వచ్చి తీరుతుంది. అందుకే పూర్వకాలంలో ఏదన్నా కోర్టు కేసులకు వెళ్లాల్సి వస్తే, న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తే ముందు ఈ నామములు చదువుకుని ఆ తర్వాత వెళ్ళేవారు. కార్తీక స్నానం అయ్యాక ఈ నామాలు చదువుకుని ఆ తర్వాత శివ పూజ చేస్తే ఆహాహా, వాడికి బ్రహ్మానందం కలుగుతుంది, హృదయానికి ఆనందం కలుగుతుంది, శోకం తొలగిపోతుంది. వాడు అశోకుడు అవుతాడండి, వాడికి అసలు శోకం రాదట. కార్తీక మాసంలో నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి, 24వ రోజున లేవండి, స్నానం చెయ్యండి. స్నానానికి ముందు, అయ్యాక, మళ్ళీ శివ పూజకు ముందు ఈ గణేశ నామాలు చదివితే అటువంటి వాడికి ఆ రోజు నుంచి సంవత్సర కాలం పాటు మానసికమైన అశాంతి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది, సంతోషం కలుగుతుంది, హాయిగా ఉంటాడు వాడు. మనశ్శాంతి లభించడం కంటే గొప్ప సంపద ఏమున్నది? అన్ని సంపదల్లోకి గొప్ప సంపద ఏమిటంటే మానసిక సంపద. అసలు మనస్సుకి సుఖం లభిస్తే అది కొన్ని కోట్ల సంపదల కంటే కూడా గొప్ప సంపద అన్నమాట. ఈరోజు తులసీ దళానికి చాలా ప్రత్యేకత ఉన్నది. శివుడికి కానీ విష్ణువుకి కానీ ఈరోజు తులసీ దళాలతో పూజించండి. తులసీ దళాల పూజ వల్ల దారిద్ర్యం తొలగుతుంది, ఇష్టులు కలుస్తారు, మళ్ళీ దూరదూరాలుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సుఖంగా ఉండగలుగుతారట. ఈరోజు మరో పని కూడా చేయాలి, సాలగ్రామ దానం చేయండి. సాలగ్రామాన్ని దానం చేస్తే అది వైకుంఠానికి తీసుకుపోతుంది. ఖర్జూరపు ఫలాలని ఈరోజు శివకేశవులకి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తింటే ఏమిటి, మళ్ళీ చెబుతున్నాను, ఖర్జూర ఫలాలు ఈరోజు శివుడికి కానీ విష్ణువు కానీ నివేదన చేసి దానిని ప్రసాదంగా సేకరించండి. దానివల్ల వచ్చే లాభం మీకే తెలుస్తుంది. ఖర్జూరం వల్ల పెళ్లి కాని వాడికి పెళ్లిళ్ళు అవుతాయి, భార్యాభర్తల మధ్యలో కీచులాట్లు తొలగిపోతాయి. ఎక్కువగా ఈ కలియుగంలో ఎందుకో తెలియదు కానీ భార్యాభర్తల మధ్యలో పేచీలు ఎక్కువైపోతున్నాయి, కీచులాట్లు ఎక్కువైపోతున్నాయి. ఆ కీచులాట్లు పేచీలు అన్నీ ఇప్పటా పంచలేకపోతాయి, హాయిగా కలిసి ఉంటారు. ఈరోజు వినవలసిన కథ ఒకటి ఉన్నది, అది వినాలి. అది విన్న తర్వాత ఇంకా ఏం చేయాలో చెబుతాను. 24వ రోజు తప్పక కార్తీక పురాణం వినాలి. ఆ కార్తీక పురాణంలో ఏ కథ 24వ రోజు? అంబరీష చరిత్ర. అంబరీష చరిత్ర వరుసగా 24, 25 రోజులు వస్తుంది. అందులో 24వ రోజు ఎంత కథ వినాలో ఇప్పుడు చెబుతాను, అది వినండి. ఇప్పుడు ఈ కథ వినేవాళ్ళు ఏం చేస్తారంటే టీవీల దగ్గర కూర్చున్నారే, మీ చేతిలో కాసిన అక్షతలు పట్టుకోండి. అక్షతలు లేకపోతే కనీసం కాసిన బియ్యమైనా పట్టుకోండి, శ్వేతాక్షతలు అంటాం, తెల్ల బియ్యమైనా పట్టుకోండి. అదృష్టవశాత్తు పువ్వులు ఉంటే పువ్వులు చేత్తో పట్టుకోండి. పువ్వులు కానీ అక్షతలు కానీ చేత్తో పుచ్చుకుని ఈ కథ అంతా అయ్యాక ఈ పువ్వులు అక్షతలు శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర వెయ్యండి. ఆ తర్వాత వాటిని అక్షతలు నెత్తి మీద వేసుకోండి. ఇక చూడండి, ఈ ఏడాదంతా మీ కార్యక్రమాల్లో దిగ్విజయమే, ఏ విధమైన కార్యక్రమాలలోనూ కూడా అపజయం ఉండదు, అనుకున్న పనులు అవి తీరుతాయి. పూర్వం ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన సూర్యవంశంలో నాభావుడు అని ఒక రాజున్నాడు. ఆ నాభావుడి కొడుకే అంబరీషుడు. అంబరీషుడు పరమ విష్ణు భక్తుడికి అంత ఎంత అని చెప్పడానికి వీలు కానంత విష్ణు భక్తుడు ఆయన. ఈయన రాజ్యానికి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా హరికే సమర్పణ చేశారు రాజ్యాన్ని. కొంతమంది యోగం పుట్టుకతో విష్ణు భక్తులుగా పుడతారు. తండ్రి ఎంత విష్ణు భక్తుడో కొడుకు కూడా అంత విష్ణు భక్తుడే. తండ్రిని బట్టి కొడుకు వచ్చిందనుకోండి. ఈయన చిన్నప్పటి నుంచి ఇట హరినామస్మరణ చేయకుండా అన్నం తినలేదు, మంచినీళ్ళు తాగలేదు. తండ్రి తర్వాత ఈయన రాజ్యానికి రాగానే తన పూజామందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నా రాజ్యం నీకే సమర్పణ చేశాను, నేను యుద్ధం చేయను, పరిపాలన చేయను, పరిపాలన బాధ్యత నీది అనగానే విష్ణు పరిపాలన బాధ్యత తానే స్వీకరించి రాజుగారు ఊరికే సింహాసనం మీద కూర్చుంటే అన్ని పనులు చక్కబెట్టేవాడు. ఆయన ఏ కష్టం లేకుండా చేశాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువు మెచ్చుకుని చక్రం ఇచ్చాడు, సుదర్శన చక్రం. అంబరీషుడు బ్రతికున్నంతకాలం ఆయన దగ్గరే ఉంటుంది. ఎవరైనా అంబరీషుడి మీదకి యుద్ధానికి వచ్చారా, ఈ చక్రం వాళ్ళ మీద పడి తన అవక్కర పరాక్రమంతో ఆ నీచక్రముల్ని చక్క అణిచివేసేది, నరికి పారేసేది. ఆ చక్రం ఉందని తెలిసి ఒక్కడు కూడా అంబరీషుడికి కన్నెత్తి చూడలేదు. అంబరీషుడు అంతటి మహానుభావుడు. శ్రీ మహావిష్ణువు చక్రాన్ని తన రక్షణకి పొందగలిగాడు. హరి అంత తేలికి ఎవడికి పంపుతాడండి భూలోకంలో? నువ్వు బతుకున్నంతకాలం చక్రం భూలోకంలో ఉంటుంది అన్నట్టు ఆయన. ఈయన ప్రతిదినము కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్థలార స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించేవాడు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసమంతా కార్తీక స్నానం చేసి నక్తం ఉండి ఆ తర్వాత హరిని అర్చించి నక్షత్ర దర్శన అనంతరం భోంచేసేవాడు. ఇక ఏకాదశి వచ్చిందంటే ఏకాదశి సంపూర్ణ ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో పారణ చేసేవాడు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒక అన్నం తినాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు ఏం చేయాలో తెలుసా? దశమి నాడు సాయంత్రం ఏకభుక్తమే, ఆ రోజు ఇంకేం తినకూడదు. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు. ఏదో పళ్ళు ఫలము తినచ్చును. ద్వాదశి నాడు మాత్రం స్నానం చేసి హరిని పూజించి ఎవరైనా ఒక విప్రుడికి ఎంత అన్నం పెట్టి అప్పుడు అది కూడా ద్వాదశి దాటకూడదు. ఒక్కోసారి ద్వాదశి ఘడియలు ఏమవుతుందంటే మధ్యాహ్నం 12 వెళ్ళిపోతాయి, ఆ 12 తినాలి. ఒక్కొక్కప్పుడు ద్వాదశి ఘడియలు పొద్దున్న 7 వెళ్ళిపోతాయి, ఆ ఘడియలు వెళ్ళేలోపు అన్నం తినాలి. ఇది నియమం. దీనికి ద్వాదశి వ్రతము, ద్వాదశి పారణ నియమము అని పేరు. ఆయన యావజ్జీవితం ఆ వ్రతాన్ని నడిపాడు. ఆయన ఒకసారి కార్తీక మాసం వచ్చింది, ఆ మాసంలో ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ఏకాదశి పూర్తయింది, ఇక ద్వాదశి వచ్చింది. ఆయన ప్రొద్దుటే లేచాడు, హాయిగా సరయూ నదిలో స్నానం చేశాడు, శ్రీహరి మందిరానికి వచ్చాడు, అత్యంత భక్తితో శ్రీహరిని పూజించాడు. శ్రీహరికే శవనామా, శ్రీహరికే శవనామా, మధురిపు తారక నామా, శ్రీహరికే శవనామా. మాధవ నిన్నే మదిలో తలచి, మాధవ నిన్నే మదిలో తలచి, కానలలో నా కాపురమున్నా, కానలలో నా కాపురమున్నా, కొల్లి చెడి వారికి కొరతేమి రాదు, కొల్లి చెడి వారికి కొరతేమి రాదు, భేదములేవి రానే రావు, భేదములేవి రానే రావు, నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా, శ్రీహరికే శవనామా. దారుణమైన బాధలనైనా తునిమెడి బాణము నీ తిరునామము, తునిమెడి బాణము నీ తిరునామము, భాగ్యములందు పెను బాధలందు, భాగ్యములందు పెను బాధలందు, దాసుల నీవు వీడవు స్వామి, దాసుల నీవు వీడవు స్వామి, నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా, శ్రీహరికే శవనామా. శ్రీహరి కేశవనామ అంటూ హరినామస్మరణ చేసి అర్చన చేశాడు. ఇక ద్వాదశికి భోజనం చెయ్యాలి. ఎప్పుడూ కార్తీక మాసంలో హరిని సంకీర్తన చేసి సంతోషపెట్టాలి, గానం చెయ్యాలి, పాటలు పాడాలి. అందుకే ఆయనకి మహానుభావుడు భగవంతుడు గొప్ప కంఠం ఇచ్చాడు కనుక మధుర కంఠంతో హరిస్మరణ చేసి ఇక ద్వాదశి భోజనం చేద్దాం. ఈ పారణ సమయంలో ఎవరైనా మహానుభావులైన ఋషులు, పండితులు, విప్రులు వస్తే వారికి అన్నం పెడదాం అనుకున్నట్ట. ఎందుకంటే ద్వాదశి నాడు ఎవడో బ్రాహ్మడికి అన్నం పెట్టకుండా భోజనం చేయకూడదు, అది మహాపాపం. ఒక్కడికైనా పెట్టాలి కనీసం. ఎవడూ దొరకకపోతే అప్పుడు గోవులకి భోజనం పెట్టాలి, ఇంకేది దిక్కు లేకపోతే. అందుకని ఈయన ఎవరికి పెడదామా అని చూస్తుంటే ఆయన అదృష్టవశాత్తు అక్కడికి పరమ పూజ్యుడు దుర్వాస మహర్షి అడుగుపెట్టాడు. దుర్వాస మహర్షి రుద్రాంశ సంభూతుడు, మహాత్ముడు, మణిద్వీపానికి కూడా వెళ్ళగలడు, కాకపోతే క్షణికోద్రేకం కలిగినవాడు. ఆ మహానుభావుడు రాగానే ఆనందం తట్టుకోలేక అంబరీషుడు, అహో నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మహానుభావులైన దుర్వాస మహర్షులు వారు ఏం చేశారు, రండి 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 అని కూర్చోబెట్టి తన సింహాసనం మీద తాను స్వయంగా లేచి తన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి పళ్ళెం తెచ్చి అందులో కాళ్ళు పెట్టి భారీ నీళ్లు పోస్తూ ఉండగా ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు రెత్తి మీద చల్లుకున్నాడు. ఆహా, ఈ విప్రుడి పాదజలం విష్ణు పాదజలం అనుకుని ఆ నీళ్లు రెత్తి మీద చల్లుకుని ధన్యోహం ధన్యోహం అనుకున్నాడు. తర్వాత మహర్షిని యథాశక్తిగా పూజించాడు. పువ్వుల దండ తలలో పెట్టాడు, కాళ్ళు పదే పదే తాకి నమస్కరించాడు. తర్వాత ప్రభు మహర్షి సమస్త లోకాలని క్షణమాత్రంలో చుట్టిరాగలిగిన మహానుభావుడివి నువ్వు. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు ఇంట్లో గడుగుపెట్టావు. ఇది కార్తీక మాసం ద్వాదశి, ఈ తిథికి అపూర్వ శక్తి ఉన్నది. ఈనాడు నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు వచ్చావు కాబట్టి నేను నిన్ను అర్థిస్తున్నాను. ఏమని అర్థిస్తున్నాను? ఈ ద్వాదశి ఘడియలు దాటకుండా తమరికి భోజనం పెట్టి మీరు తిన్నాక మిగిలిన ప్రసాదం తినాలనుకుంటున్నాను. భోజనం మా ఇంట్లో చెయ్యండి, ద్వాదశి పారణ చెయ్యండి అనగానే సంతోషంగా ఒప్పుకున్నాడు దుర్వాసుడు. మహారాజా, నీ గురించి విన్నాను. ఏకాదశి ద్వాదశి వ్రత నియమం పాటించటంలో నిన్ను మించిన వాడు లేడని విన్నాను. నిష్ఠాగరిష్ఠుడివని, శ్రీహరి భక్తుడివని, కార్తీక దామోదరుణ్ణి పూజిస్తావని విన్నాను. అందుకే వచ్చాను. ఇప్పుడే నేను నదికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి వస్తాను. ఈ వ్రతాన్ని, కార్తీక మాస వ్రతాన్ని ప్రత్యేకంగా యమునా తీరంలో పెట్టుకున్నాడు ఈయన. మధువనానికి వెళ్ళి పెట్టుకున్నట్ట. నిజానికి ఈయన అయోధ్యను పరిపాలించాడు. అయినా అంబరీషుడు ఈ వ్రత సమయంలో మాత్రం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళేవాడు. ఈ కార్తీక మాస వ్రతాన్ని యమునా నదీ తీరంలో మధువన ప్రాంతంలో పెట్టుకున్నట్ట. అందుకే యమునకి స్నానానికి వెళ్ళొస్తాను అని దుర్వాసుడు స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి కార్తీక మాసం కదా, పొద్దుటే స్నానం చేయడం కంటే కొంచెం ఎండ ఎక్కాక స్నానం చేస్తే ఇంకెక్కువ సహాయిగా ఉంటుంది ప్రాణానికి. ఆ స్నానం చేస్తూ జపం చేసుకుంటూ అన్నీ మర్చిపోయాడు. ఇక్కడ రాజుగారికేమో ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి, ఆయనేమో స్నానంలో జపంలో పడిపోయి అన్నీ మర్చిపోయాడు. అలాగే కూర్చొని ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, శివాయ నమః, కేశవాయ నమః అంటూ ఆయన కూర్చున్నాడు. రాజుగారు భోజనాలు సిద్ధం చేయించి, ఆకులు సిద్ధం చేయించి, అరిటాకులు, భోజనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12:48 ద్వాదశి వెళ్ళిపోతుంది. ద్వాదశి వెళ్ళిపోయేలోపు అన్నము తినకపోతే ద్వాదశి వ్రతాన్ని చేపట్టిన వాడు భ్రష్టుడవుతాడు, నరకానికి పోతాడు. ద్వాదశి వ్రతానికి ఒక నియమం ఉందండి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు దాటకుండా భోంచేస్తేనే ద్వాదశి వ్రతం. ద్వాదశి ఘడియలు దాటాయా ఇన్నాళ్ళు చేసిన పుణ్యం అంతా పోతుంది. అందుకే ఆ ఘడియలు దాటకుండా భోంచేసి తీరాలి. ఇప్పుడు గురువుగారు చూస్తే రారు, దుర్వాసుల వారు సమయం దగ్గరకు వచ్చేస్తుంది. రాజుగారికి భయం పట్టుకుంది. శ్రీహరి, ఏమిటి పరీక్ష? ఏళ్ల తరబడి చేస్తున్న ద్వాదశి వ్రతం అంతా నాశనమైపోయేటట్టున్నది. మహాత్ముడు దుర్వాసుడు రాడు. ఒక మహాత్ముడిని, అతిథిని భోజనానికి పిలిచి ఆయనకి పెట్టకుండా, ఆయన రాకుండా నేను తింటేది మహాపాపం, అది పాపమే. అతిథిని మన ఇంటికి పిలిచాక ఆయన రాకుండా మనం అన్నం తింటే అది అశుచి పదార్థం తిన్నట్టే, అది వ్రతానికి నాశనానికి మూల కారణమవుతుంది. వ్రతం నాశనం అవుతుంది అలా తింటే. తినకపోతే ద్వాదశి వ్రతం భగ్నం అవుతుంది. ద్వాదశి వ్రతం ఏ రకంగా చూసినా భగ్నం అయ్యేటట్టుంది. తిన్నా భగ్నమే, తినకపోయినా భగ్నమే. తినకపోతే ఒక రకంగా ద్వాదశి వ్రతం పాడు చేసినట్టు. తింటే అతిథికి పెట్టకుండా తిన్న పాపం ఎలా? ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య. ఎంత కష్టమండి ఇది. మనం అతిథిని పిలిచామంటే ఆయనకి పెట్టకుండా తింటే అది పాపమే, అలాగని ద్వాదశి ఘడియలు దాటిపోయాక తింటే అది పాపమే. అప్పుడు ఆయన ఆ పక్కనున్న పండితుల్ని, మహానుభావులు, కుల పురోహితుడు, వశిష్ఠాదులను అడిగాడు, మహాత్ముల్లారా, కొన్ని వందల సంవత్సరములుగా నేను ఈ ద్వాదశి వ్రతం చేస్తున్నాను, ఈనాడు ఈ శ్రీహరి నాకు ఈ పరీక్ష పెట్టలేదు, ఈరోజు ఈ పరీక్ష పెట్టాడు పరమాత్మ. మహాత్ముణ్ణి, దుర్వాసుని భోజనానికి పిలిచాను, ఆయనేమో స్నానానికి వెళ్ళి రాలేదు. ఆయన రాకపోతే ఇక్కడేమో ఘడియలు దాటిపోతున్నాయి, ఘడియలు దాటిపోతున్నాయి, ఆయన అన్నం తినకూడదు, అలాగని తినకుండా ఉంటే పాపం. ఈ సంకట స్థితి నుంచి నన్ను బయట పారవేయండి, ఏదన్నా ధర్మసూక్ష్మం చెప్పండి అంటే అప్పుడు వాళ్ళంతా కలిసి అన్నారు ఒకటే ఒక్క మహారాజా, దీనికి ఒక సులభోపాయం ఉన్నది. కుడుచుటయును కాదు, కుడుచుటయును కాదు, కుడువకుంటయు కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. భాగవతంలో పాత్ర గారు అద్భుతమైన పద్యం రాశారులా. భాగవతంలో నవమస్కంధంలో ఈ కథ అపూర్వంగా ఉంటుంది. నిజంగా అంబరీష చరిత్ర ఇటు భాగవతంలో, ఇటు కార్తీక పురాణాలు అన్నింటిలో ఉంది. ఋషులు, మహాత్ములు చెప్పారు, నువ్వు ధర్మాత్ముడివి, నీకు సంకట స్థితి అక్కరలేదు. ఎందుకో తెలిసిన, ఋషి వచ్చేదాకా భోజనం చేయకూడదు, అలాగే ఏదో ఒకటి తినకపోతే ద్వాదశి పాడవుతుంది కాబట్టి కాసిన నీళ్లు చేతిలోకి తీసుకో, తులసీ దళంతో పాటు తులసీ జలం తీసుకో, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని తాగి, నీరు తాగడం ఉందే అది తినడము అవుతుంది, తినకపోవడం అవుతుంది. తినడము కాదు, తినకుండా ఉండడము కాదు. ఆహారం బదులుగా జలప్రాశనం చేయి, జలప్రాశనం చేయి అనగానే అబ్బా ఎంత సులభమైన ఉపాయం చెప్పారండి అని వెంటనే ఆయన తులసి వేసినటువంటి నీళ్లు తీసుకుని ఆ తులసి జలం ముమ్మారు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని పుచ్చుకున్నాడు. నీళ్లు తాగితే ద్వాదశి ఘడియలు దాటకుండా అన్నం తిన్న ఫలితము వస్తుంది. అన్నం కాదు కనుక ఋషిని అన్నానికి పిలిచి పెట్టకపోవడం వల్ల వచ్చే పాపం రాదు. ఎంత గొప్ప విషయం చూసారా ఇది. ఇదే చెయ్యాలి. ఇక మీద మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి అనుకున్నప్పుడు జలప్రాశన చేస్తే దోషం పోతుంది. కార్తీక మాసంలో నెల్లాళ్ళు నక్తం ఉండేవాళ్ళు, ఏకాదశి వచ్చింది, మేము నెల్లాళ్ళు నక్తం ఉందాం అనుకున్నామండి, ఏకాదశి నాడు తినకూడదు కదా ఎలాగా అనుకుంటే, దానికి ఉదాహరణ ఇదే చెప్పారు. జలప్రాశన చేస్తే కూడా అది పూర్తిగా నక్త ఉపవాసం చేసిన ఫలితము వస్తుంది, ఏకాదశి ఫలితము వస్తుంది. అసలు కలియుగంలో కటిక ఉపవాసం చేయకూడదు, ఎంతో ఒకటి ఏదో ఒకటి తినాలి. పండైనా తినమన్నారు, అన్నం భిన్నం చేసుకుని పిండైనా తినమన్నారు. ఇక్కడ వరకు ఈ కథ, ఈయన జలప్రాశన చేసినంత వరకు మనం ఈ రోజున, ఏది 24వ రోజున వినాలి. మిగతా కథ ఉంటుందే దుర్వాసుడు రావడం, అది 25వ రోజు వినాలి. అంటే ఈరోజు ఈ కథ వినాలి. వినేటప్పుడు మీరేం చేయాలి, చేతులు అక్షతలు పట్టుకోండి, ఈ కథ వినండి, ఆ తర్వాత విష్ణు పాదాల దగ్గర వెయ్యండి ఇందాకే చెప్పినట్టుగా, ఆ తర్వాత ఈ కథ ఇంతవరకు విన్నాక అక్షతలు నెత్తి మీద వేసుకోండి. ఈరోజు మరొక పని చెయ్యండి, రెండు అరిటాకులకి తక్కువ కాకుండా, అరిటాకులు ఉండి తీరాలి, రెండు కంటే ఎక్కువనా పర్వాలేదు, రెండుకి తక్కువ కాకుండా అరిటాకులు సంపాదించండి. స్వయం పాకం అంటే బియ్యం, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, మిరపకాయలు ఇలాంటివన్నీ కూడా స్వయం పాకం అంటాం, వీటిని తెచ్చుకోండి. ఈ అరిటాకులు, ఈ స్వయం పాకము, ఒక తులసీదళం తీసుకోండి. మీ ఓపికను బట్టి తులసీదళంలో వెండో బంగారమో ఏమీ లేకపోతే ఎంతో కొంత దక్షిణ వీటిని పెట్టి సాయంకాలం ఈ కథ విన్న తర్వాత ఎవరైనా ఒక మహానుభావుడికి దానం చెయ్యండి. 24వ రోజు కథాశ్రవణానంతరం మహానుభావులకి స్వయం పాకాన్ని తులసీదళముతో, సువర్ణముతో కానీ, దక్షిణతో కానీ దానం చేస్తే అది భూమండల దానంతో సమానమని చెప్పాడు విష్ణువు. భూమండలాన్ని మనం ఎక్కడ దానం చేస్తాం? భూమండలంలో నానయాత్ర పెట్టి 200 గజాలు కొనుక్కుంటేనే కష్టం. ఏదో కోటీశ్వరులు అయితే కాస్త 100 ఎకరాలు 1000 ఎకరాలు కొంటారు. మొత్తం భూమిని అంతా ఎవడు సంపాదిస్తాడు? ఈ భూమిని బట్టి వీడు ఎవడికి దానం ఇవ్వగలరు? ఏదో పరశురాముడు అంటే భూమి అంతా కాశ్యపుడికి దానం ఇచ్చాడు. ఈ కలియుగంలో మనం ఎవరం చేయలేము. కానీ 24వ రోజు పగలంతా కార్తీక స్నానం చేసి సాయంత్రం వేళ కథ విని యథాశక్తిగా స్వయం పాకాన్ని తులసీదళంతో, సువర్ణంతో, దక్షిణతో మహానుభావుడికి కథాశ్రవణం అయ్యాక, అంటే కథ విన్నాక దానం చేస్తే అది భూదాన ఫలితంతో, సంపూర్ణ భూదాన ఫలితంతో సమానం. పూర్వం కటిక దరిద్రుడైన గౌతముడని పేరు కలిగిన ఒక ఆయన భూదానం చెయ్యాలనుకున్నాడు. భూదానం చేయడానికి ఆయన దగ్గర భూమి లేదు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు భూదానం చేయాలని కోరికగా ఉంది, భూమి ఎక్కడి నుంచి వస్తుందంటే, అప్పుడు ఆయన చిరునవ్వునవి, కార్తీక మాసంలో 24వ రోజు పొద్దున్నే లే, తలారా నదిలో స్నానం చెయ్యి, శివకేశవుల యొక్క నామాలు చదువుకుని పూజ చెయ్యి. అంబరీషోపాఖ్యానాన్ని అంబరీషుడు ద్వాదశి నాడు జలం పారణ చేసినటువంటి ఘట్టాన్ని సాయంత్రం విను. విన్న కాసేపు కథాక్షతలు చేత్తో పట్టుకో. ఆ అక్షతలు శివుడి దగ్గర విష్ణువు దగ్గర వేసి ఆ అక్షతలు ఎత్తిమీద వేసుకో. కథ విన్న తర్వాత స్వయం పాకాన్ని యథాశక్తిగా సిద్ధం చేసుకో. ఓ తులసీదళం అందులో పెట్టు, సువర్ణమో వెండో, దాంతోపాటు ఇంత దక్షిణో, సువర్ణం వెండి లేకపోతే ఎంతో కొంత దక్షిణో పెట్టి దాన్ని ఒక విప్రుడికి దానం చెయ్యి. అది భూదానంతో సమానమైన ఫలితం ఇస్తుంది. భూదాన తుల్యం ఋణం, భూమి దానము చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఈ స్వయంపాక దానం వల్ల 24వ రోజు కార్తీక మాసంలో స్వయంపాక దానం వల్ల వస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడి మాట విని గౌతముడు అలాగే చేసి తరించాడు. ఇవి సులభోపాయాలు అంటారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఈరోజు సాయంత్రం వేళ ఇంట్లో డాబా ఉన్నవాళ్ళు డాబా మీద కానీ, లేకపోతే ఆరు బయట కానీ, ఎక్కడో చోట చంద్రుడి దర్శనం కానీ నక్షత్ర దర్శనం కానీ చేసుకుని, ఆ చంద్రుల్లోనూ నక్షత్రాలలోనూ శివుణ్ణి తలుచుకుని నమస్కారం చేసుకోండి. అలాగే ఎలాగ ఉదాహరణకి బయటకు వచ్చారు, బయట చంద్రుడు కనబడ్డాడు లేదా నక్షత్రం కనబడింది, వాటికి ఇలా నమస్కారం చేసి, ఈ చంద్రుడిలోనూ నక్షత్రాలలోనూ నాకు ఈశ్వరుడు కనబడుగాక అని శివుణ్ణి తలుచుకోండి. మీకు తోచిన ఏదో శివనామం చేసుకోండి, ఓం నమ శివాయ అనుకోండి. అప్పుడు ఆ నక్షత్రములు లేక చంద్రుడిలో మీకు శివుడే దర్శనమిస్తాడు. శివుడు కనబడకపోయినా నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం, చంద్రశేఖర దర్శనంతో సమానమైన ఫలితం ఇస్తుంది. ఈరోజు ఏం చేయాలి, వీలున్నంత వరకు ఏదైనా ఆలయాలకి వెళ్ళి తుడిచి సేవ చేయండి. ఆలయాల సేవ తుడవడం మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. లేదా మీ అదృష్టవశాత్తు మంత్రోపదేశం చేసిన గురువులు ఉంటే ఆ గురువులు ఇళ్ళకెళ్ళి గురువులకి ఏదో సేవ చేయండి, ఆయన ఇల్లు తొడవండి లేదా వాళ్ళ గుళ్ళు తొడవండి, అది కూడా మనకి మహాఫలితం ఇస్తుంది. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళమాత్రం.